పూర్వజన్మ కర్మ ఒకటి ఉంటుంది, ఆ కర్మ వల్లే సుఖం దుఃఖం వస్తూ ఉంటాయి. మానసం వజ్రలేపంతు కల్పకల్పానుగంతత ధ్యానాదేవహి తన్నస్యేతు నాణ్యత నాశమృచ్యతి. మనిషి మానసిక పాపాలని కొన్ని చేస్తాడు. ఆ పాపాలని ఏమనంటారు? మానసిక పాపాలు అంటారు. పాపాలు మూడు రకాలు: కాయిక పాపము, మానసిక పాపము, తర్వాత వాచిక పాపము. ఇందులో కాయిక పాపము అంటే శరీరంతో చేసే పాపాలు. మన చేత్తో ఎవరైనా కొట్టాం, కాలితో ఏ చీమలనో దోమలనో తొక్కి చంపాం, ఇవన్నీ శరీరంతో చేసే పాపాలు. ఇతరులను శరీరముతో హింసించాం, అది శారీరక పాపం. ఈ కాయిక పాపాలు దేవాలయంలో ప్రదక్షిణ వల్ల తొలగిపోతాయి. అందుకే దేవాలయంలో 108 ప్రదక్షిణలు చెయ్యండి లేదా 27 ప్రదక్షిణలు చెయ్యండి అని చెప్పారు. ఈ మధ్య నెత్తి మీద వెంట్రుకు మొక్కలేని ఒక దౌర్భాగ్యుడు అసలు దేవుడి గుళ్ళో ఎవడు ప్రదక్షిణ చేయమన్నాడు అని నోటుకు వచ్చినట్టు అవుతున్నాడు వాడు. అది ఒట్టి అబద్ధం. అది ఏమిటి కారణం అంటే, తప్పనిసరిగా మనం చేసి తీరాలి, ఇతరుల మాటలు మీరు వినద్దు, ప్రదక్షిణ చెయ్యొద్దు అని చెబితే వాడు నాస్తికుడు అని అర్థం. అసలు ప్రదక్షిణకు ప్రత్యేక ఒక శ్లోకం ఉన్నది, మీరు చూడండి. శంకరాచార్యులు కూడా ప్రదక్షిణ గురించి రాశాడు. నేను ఎక్కడికి వెడితే అక్కడికి, అదే కాళ్ళతో తిరిగితే అది ప్రదక్షిణ అన్నాడు ఆయన. యాని కానిచ పాపాని జన్మాంతరకృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. దేవాలయంలో దేవుడు చుట్టూ లేక గురువుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఏ ఏ పాపములు చేశామో అవన్నీ తొలగిపోతాయి. యాని కానిచ పాపాన్ని, నువ్వు ఏమేమి పాపాలు చేసావో తెలియదు కదా, రకరకాల పాపాలు చేసావు, ఈ పాపాలన్నీ పోతాయి. అవి ఈ జన్మలోవి కాదట, జన్మాంతరకృతానిచ, ఎన్ని జన్మల క్రితం చేసిన పాపాలైనా ఈ జన్మలో నువ్వు చేసే ప్రదక్షిణ వల్ల పోతాయి. కొన్ని వేల జన్మలు ఎత్తెత్తి ఈ జన్మ ఎత్తాం మనం, పూర్వజన్మ సుకృతం వల్లే మానవ జన్మ ఎత్తాం. ఇంత పూర్వం పందిగా పుట్టావో, కుక్కగా పుట్టావో, దోమగా పుట్టావో, భామగా పుట్టావో, ఇంకో రకంగా పుట్టావో తెలియదు. ఆయా జన్మలలో అనేక పాపములు చేశాం, పుణ్యములు చేశాం. పాపములు ఉంటాయి, పుణ్యములు ఉంటాయి. పుణ్యం ఉంటే కానీ మానవ జన్మ రాదు. మళ్ళీ ఈ జన్మలో ఆ పాపాలు పోవాలంటే ఆలయంలో ప్రదక్షిణలు చెయ్యాలి. ప్రదక్షిణల వల్ల అనేక జన్మలలో చేసిన మహాపాపములన్నీ తొలగిపోతాయి. అందుకని ప్రదక్షిణ వల్ల, ఆ ప్రదక్షిణలో పదే పదే అడుగు తీసి అడుగు వేయడం వల్ల. ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చేస్తాం మనం? ఒక కాలు పైకెత్తి ఇంకో కాలు కిందకి పెడతాం, అడుగు తీసి అడుగు వేయుట. ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఈ పైన చెప్పిన అనేక జన్మల పాపములన్నీ ప్రణశ్యంతి, సర్వనాశనం అయిపోతాయట. అందుకు ప్రదక్షిణ చెయ్యాలి. దేవాలయంలో ప్రదక్షిణ సరదాగా చేస్తున్నాము మేమంతా. నేను ఎప్పుడు ప్రదక్షిణ చేయకుండా ఉపన్యాసం చెప్పడం చూసారా? మన గుళ్ళో ఉన్నంతవరకు ప్రదక్షిణ చేసి తీరతాం. దానివల్ల అనేక పాపాలు తొలగిపోతాయి. నేను పుణ్యాత్ముణ్ణి, ఏ పాపం చేయలేదు అనేవాడు మోసగాడు. ఎలా కుదురుతుందండి, మానవ జన్మెత్తాక ఏదో ఒక దోషం చేయకుండా ఎలా ఉంటాడు? దోషములు ప్రదక్షిణ వల్ల తొలగిపోయాక అప్పుడు వాడు పుణ్యాత్ముడు అవుతాడు. అన్నం తింటున్నామంటే అన్నంలో ఏ పురుగులు ఉన్నాయో నీకేం తెలుసు? సాంబారు కాచావంటే సాంబారులో ఏ జీవులు చూస్తున్నాయో నీకేం తెలుసు? అక్కడి నుంచి ఇక్కడికి నడిచొచ్చేలోపు నీ కాలి కింద పడి ఎన్ని చీమలు దోమలు ఎన్ని జీవులు చూస్తున్నాయో నీకేం తెలుసు? అనుక్షణం మానవుడై పుట్టాక హింస చెయ్యకుండా ఉండలేడు. శరీరముతో చేసే ఈ పాపములన్నీ ఈ ప్రదక్షిణల వల్ల తొలగిపోతాయి. ఈ కాయిక పాపాలన్నీ పోవాలి అలాగ. ఇంకా కొన్ని వాచిక పాపాలు, నోటితో ఇతరులను ఉట్టినే తిట్టడం, ఇతరుల దోషాలు చెప్పడం, అది పెద్ద పాపం అండి. వాడు అలా చేసేట, వీడు ఇలా చేసేట అని ఇతరుల గురించి చెబుతారే, అలా చెప్పేవాళ్ళందరికీ ఇతరుల పాపాలు మీకు వచ్చి పడతాయి, గుర్తుపెట్టుకోండి. పక్కవాడు ఏం చేశాడు నీకేం తెలుసు, మా వేణు ఇలా చేశాడండి అని రహస్యంగా ఆయన గురించి చెడ్డ చెప్పామంటే బయటికి వెళ్ళి, అతను చేశాడో లేదో కానీ అతను ఇతర పూర్వం చేసిన పాపాలు ఏమైనా ఉంటే అవన్నీ నీకు వస్తాయి. ఇతరుల పాపాలు మనకు ఎలా సంక్రమిస్తాయంటే వాక్కు వల్ల సంప్రదిస్తాయి, వాక్కు వల్లే సంక్రమిస్తాయి. ఇతరుల గురించి చెడ్డ చెప్పడం మొదలు పెట్టగానే వారు చేసిన పాపాలు నీకు వస్తాయన్నమాట. ఎప్పుడైనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సత్యనారాయణ మేష్టారు దుర్మార్గుడు అని నోటితో ఎవరి దగ్గరైనా చెప్పామంటే ఆయన చేసిన మహాపాపాలన్నీ వెంటనే నీకు వచ్చేసాయన్నమాట.
ఆయన చేశాడు లేదో అది పక్కన పెట్టండి. ఒకవేళ ఎప్పుడోకైనా చేసి ఉంటారు కదా పాపం పొరపాటునైనా, ఆ పాపం నీకు వస్తుంది తెలియకుండానే ఆయన తిట్టడం వల్ల, ఇంకెందుకు తిట్టడం అనవసరంగా. కాబట్టి అనవసరముగా వాక్కుతో పాపాలు చేయరాదు. కాయిక పాపాలంటే శరీరంతో చేసే పాపాలు, వాక్కుతో చేసే పాపాలు రెండవి. ఇక మూడవ మానసిక పాపాలు. ఈ మానసిక పాపాలు అంత తొందరగా పోవట. అందుకే మానసం వజ్రలేపంతు కల్పకల్పానుగంతత, మనస్సుతో చేసే పాపములు వజ్రంలాగా కఠినమైనవి, అవి శరీరాన్ని పట్టుకుంటాయి, శరీరం ధరించిన వాణ్ణి పట్టుకుంటాయి. ఎన్ని కల్పములు గడిచినా ఈ పాపములు పోవు. నేను ఎప్పుడో పూర్వజన్మలో మానసిక పాపాలు చేసుంటాను. మా గురువుగారు చెప్పినట్టు ఆ మానసిక పాపాలు నన్ను పట్టుకుని ఇలా ఏడిపిస్తున్నాయి. లేకపోతే పవిత్ర వంశంలో పుట్టి జూదమాడి ఆస్తి తగలబెట్టడం ఏమిటి, అడవిలో వచ్చి నానాయాతన పడ్డం ఏమిటి. ఇప్పుడు నాకు చిన్నప్పుడు గురువుగారు చెప్పిన పాఠాలు గుర్తుకొస్తున్నాయి. మానసిక పాపములు అన్నిటికంటే గొప్ప పాపములు అన్నట్టు ఆయన. శరీరంతో చేసిన పాపాలు తొందరగా పోతాయి, నోటితో చేసే పాపాలు కూడా నశిస్తాయి, కానీ మానసిక పాపాలు తొందరగా పోవు. ఎందుకంటే మనస్సులో ఏముందో ఎవరికీ తెలియదు కనుక. అందరూ పైకి బాగానే ఉంటారండి, చక్కగా అలా విభూతి పెట్టుకుని అందంగా కనపడవచ్చు. కానీ వీడి మనసులో ఏమనుకుంటాడో ఏం తెలుసు, పక్కవాడి కొంప ఎప్పుడు కూలిపోతుందా అనుకుంటారు కొంతమంది. లేదా ఒక ఆయన ఎవరో మంచి అద్భుతమైన కారు వేసుకొచ్చాడు, ఏ సుధాకర్ రెడ్డో హైదరాబాద్ నుంచి నానా ఎత్తనబడి టీఎస్ రిజిస్ట్రేషన్తో ఉన్న అదేదో కారు పట్టుకొచ్చాడు, అది కూడా మారుతి కారేనా నాయన సుధాకర్ రెడ్డి. ఆ కారును చూడగానే ఈ కారు నాకు వచ్చేస్తే బాగుండు అనుకున్నావా, మనసులో ఆయన చేసిన పాపాలు నీకు వస్తాయి. కొంతమంది పైకేమో ఎంత మంచి కారు కొనుక్కున్నారండి అని ఆనందిస్తూ లోపల మాత్రం దిక్కుమాలాడు కారు కొనుక్కున్నాడు, ఈ కారు మనకు వచ్చేస్తే బాగుండు అనుకుంటాట. ఇది వీడి లక్షణం. ఇవి మానసిక పాపాలంటే. ఇలా ఇతరులకు సంబంధించి అన్ని ఏడుపులే. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు చూడడానికి పిలిచారనుకోండి, వెళ్ళగానే పైకి ఎంత బాగా ఇల్లు కట్టారో, లోపల కుళ్ళిపోయి దిక్మాలాడు ఎంత ఇల్లు కట్టాడు, ఈ ఇల్లు కూలిపోతే బాగుండు అనుకుంటారట. అబ్బో ఈ లోకల్లో చాలామంది పైకి కనపడుతున్న ఫ్రెష్ కాదు, లోపలంతా హుషే, వాళ్ళతోటే వస్తుంది అసలు కష్టం అంతా. పైకి మిమ్మల్ని నవ్వుతూ పలకరిస్తున్న వాళ్ళంతా నవ్వులు వెనక అతను ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారో ఏం తెలుస్తుందో ఏమీ తెలియదు అనమాట. మా గురువుగారు దేవుడు లోపల దిక్కుమాలాడు, మా గురువుగారు మహానుభావుడు ఆయన గుడి కట్టాడు లోపల దొంగపేరుగా, ఇలా అనుకుంటారట తెలియకుండానే. అమ్మ బాబోయ్ ఈ మనుష్యుల యొక్క ఆలోచనలు అస్సలు ఊహించలేము. కానీ అవి నాకు తెలిసిపోతే నాకున్న పెద్ద గొడవ ఏంటంటే మీరు ఎదురుకుండా కూర్చుని అలా చక్కగా కళ్ళదోడు పెట్టుకుని నవ్వుతూ కనపడతారా, ఆవిడ మనసులో ఏముందో నాకు తెలిసిపోతుంది. అందుకే ఇది సమస్య, నాకు మైండ్ రీడింగ్ తెలిసిపోతుంది. అందువల్ల ఇంచుమించుగా మీ అందరి సంగతి నాకు తెలియదు. చండి అమ్మ పుట్టిల్లు మేనమావకి తెలియదా అన్నట్టుగా గురువుగారు ఎదురుగుండా కూర్చున్నారు అమాయకంగా అనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తి మనస్సులో ఏ క్షణంలో ఏముందో తెలుస్తాయి. ఈ మానసికంగా ఇతరుల యొక్క దోషాలు తలుచుకున్నా, ఇతరులకు కీడు తలుచుకున్నా, ఇతరుల గురించి ఏదైనా వెర్రి ఆలోచనలు చేసినా, ఇవన్నీ మహాపాపములు. ఇవి వజ్రములై పట్టుకుంటాయి, కఠినమైనవి. ఈ పాపాలంతా తేలిగ్గా తొలగవు. మరి ఎలా తొలగుతాయి? ధ్యానాదేవహి తన్నస్యేత్ నాణ్యతా నాశమృచ్చతి. భగవంతుణ్ణి భక్తితో ధ్యానం చేయడం వల్లే తొలగుతాయి. ఎప్పుడు భక్తితో భగవంతుడికి ఎదురుగుండా కూర్చుని ఆయన నామస్మరణం చెయ్యాలి, ధ్యానించాలి, పరమభక్తితో ధ్యానించాలి. మళ్ళీ ధ్యానం చేసిన వాడికి గురుభక్తి ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ మానసిక పాపములు తొలగుతాయి. అంటే మనస్సులో ఇతరుల గురించి చెడ్డ ఆలోచించటం వల్ల వచ్చే పాపము కేవలం ధ్యానం వల్ల తొలగుతుంది. నాణ్యత లేదంటే నాశం మృత్యతి, ఈ పాపాత్ముడు నాశనమైపోతాడు. వాచికం జపజాలేన కాయికం కాయ శోషణాత్. ఇంకా వాక్కుతో చేసిన పాపాలు ఉన్నాయి, నోటితో ఇతరులను తిట్టాం కదా, ఈ పాపాలన్నీ వాచిక పాపాలని చెప్పాను, ఇవి జపం చేయటం వల్ల పోతాయి. మీలో చాలామంది గురువుగారి దగ్గర మంత్రం పొందారు కదా, ఆ మంత్రాన్ని భక్తితో భగవంతుడు ఎదురుగుండా కూర్చుని జపం చేస్తే వాక్కుతో చేసిన పాపాలు పోతాయి. ఇంకా కాయిక పాపాలు, శరీరంతో చేసిన పాపాలు ఎలా పోతాయి? శరీరమును అప్పుడప్పుడు శోషిస్తే పోతాయి, అనగా ఉపవాసముల వల్ల, ప్రదక్షిణల వల్ల, లేక పాదయాత్రల వల్ల. మొన్న నాతో పాటు అహోబలం వచ్చారు కొంతమంది, ఆ కొండ మీద చాలా దూరం నడిచి చంచులక్ష్మిని చూశారు, అది అలా నడవడం వల్ల ఈ పాపాలు పోతాయి. యాత్రలు చేయటం వల్ల ఈ శరీరంతో చేసే పాపాలు పోతాయి. ద్వారక వచ్చారు, ద్వారక వస్తున్నారు, అలా పాపాలు పోగొట్టుకోవచ్చు అన్నమాట. మీకు నిజంగా చెబుతాను, ఈ కథ శుక్రవారంతో పూర్తవుతోంది. సంపూర్ణముగా ఈ కథ వినండి, మీకున్న వ్యధలు తొలగకపోతే అప్పుడు నన్ను అడగండి. అంత గొప్ప కథ ఇది. ఈ కథ ఒక రోజులో అయ్యేది కాదు, శుక్రవారం దాకా సాగుతుంది, రేపు ఎల్లుండి కూడా పూర్తవుతుంది. అంత పెద్ద కథ ఇది. ఎందుకంటే ఇందులో అపూర్వమైనటువంటి అమ్మ అయ్యల కథ, పార్వతీ పరమేశ్వరుడు మూర్తీభవించిన కథ, భక్తుల విజయానికి సంబంధించిన అద్భుత కథ, నేను కూడా చాలా ఇష్టపడి ఎన్నోసార్లు పారాయణ చేసుకునే కథ అన్నమాట. శివభక్త విజయంలో అత్యద్భుతమైన కథల్లో కల్లా ఉత్తమ కథ అంటారు దీన్ని. ఈ కథ విన్న వాళ్ళకి కుటుంబ వృద్ధి కలుగుతుంది, ధనధాన్య వృద్ధి కలుగుతుంది, ఇళ్లల్లో కొన్ని పాపాల వల్ల పిల్లలకి అనారోగ్యాలు వస్తాయి, అవన్నీ తొలగిపోతాయట. అకాల మరణం పొందుతారు కొంతమంది, అటువంటి వాళ్ళు స్వర్గానికి పోరు, నరకానికి పోతారు. అటువంటి వాళ్ళకు కూడా స్వర్గం తెచ్చిపెట్టే అపూర్వ కథ ఇది. అకాల మరణాలు చాలా ప్రమాదకరమైనవి. యాక్సిడెంట్లో చచ్చిపోయేవాళ్ళు, చిన్న వయస్సులో చచ్చిపోయేవాళ్ళు, లేదా విషం తాగో అగ్నిలో దూకో ఉరి వేసుకునే చచ్చేవాళ్ళు అంతా పిశాచాలు అయిపోతారని చెప్పాం కదా, అటువంటి వాళ్ళకి ప్రేతజన్మ నుంచి విముక్తి కలిగించే కథ అన్నారు దీని గురించి చెబుతూ. ఎన్ని విశేషాలు ఉన్నాయండి ఈ కథలో, అద్భుతమైనటువంటి సాధన రహస్యాలు ఉన్నాయి. ఇందులో ఉండే అపూర్వ గాథ ఒక రెండు రోజులు పూర్తి చేయాలి, కానీ నిజానికి రెండు రోజులు కాదు, మూడు రోజులు చెప్పినా తరగనంత కథ అన్నమాట. అయినా ఇవాళ రేపు శుక్రవారంతో దీన్ని పూర్తి చేద్దాం. శుక్రవారం 8 గంటలకు కథ అవుతుంది. ఇందులో ఏం చెప్పారు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నిరంతరం గురువుగారు చెప్పిన రీతిలో భగవంతుణ్ణి ధ్యానం చేస్తే మానసిక పాపాలు పోతాయి. జపము చేయటం వల్ల గురువిచ్చిన మంత్రం, ఏ పంచదశో, షోడశియో, లేక చండీ మంత్రము, శివమంత్రము, గణపతి మంత్రము, హనుమన్ మంత్రము, ఏదైనా మీ గురువు గారు ఇచ్చిన మంత్రం భక్తితో జపం చేస్తే దానివల్ల మన మాటలతో చేసిన పాపాలు పోతాయి. బయటికి వెళ్ళి గొప్పవాళ్ళని తిట్టడం వల్ల వచ్చిన పాపాలన్నీ పోతాయన్నమాట. ఇంకా శరీరముతో చేసిన పాపములు పాదయాత్రల వల్ల, తీర్థయాత్రల వల్ల, చుట్టూ దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల పోతాయి. ఇక ఇతరుల సొమ్ము అపహరించటం, ఇతరుల సొమ్ముని చెప్పకుండా లాగేసుకోవటం, లేదా మోసాలు చేసి చీట్స్ చేసి సంపాదించిన పాపం దానం వల్లే పోతుంది. కొంతమంది ఇతరులకు తెలియకుండా వాళ్ళ సొమ్ము అపహరిస్తూ ఉంటారు. ఎన్ని మోసాలు ఈ కలియుగంలో. ఇవాళ చిట్ ఫండ్ అంటాడు, 4 రోజులు గడిచాక చీట్ ఫండ్ అవుతుంది అది. బ్యాంకులేది ఇవాళ ఎత్తేస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యం తెలుసునండి, విజయవాడలో సీతారాముల ఆలయంలో విగ్రహాలు పోయాయి. ఆ విగ్రహాలను ఎవరో విరగొట్టారు. మన పోలీసులు చెప్పిన కథ ఏంటో తెలుసా, ఎలకలు గురికేసేట దేవుడి విగ్రహాలని, శిలా విగ్రహాలను ఎలకలు గురికేయి మరి. ఆహాహా, వాట్ ఏ వండర్ఫుల్ స్టోరీ. వేదవ్యాసాదులు ఎందుకు పనికిరారు, వాళ్ళు జరిగిన కథల్ని రాయడానికి నానా యాతన పడ్డారు. వీళ్ళు కొత్త కథలు బాగా చెబుతున్నారు, చాలా గొప్ప కథ. ఎలకలు గురికేసేట పాపం. మతిలేని వాడు ఎవడో వస్తట, వాడు విగ్రహం బాగుపడతాట. లేదా తమంతా తామే విగ్రహాలు విరిగిపోతున్నాయట. విగ్రహాల్లో ఉన్న దేవుళ్ళు ఈ విగ్రహాల్లో ఉండలేకపోతున్నామని చేతులు కళ్ళు విరగొట్టుకుని పడిపోతున్నారట. ఎలకలు ఏమో తినేస్తున్నాయట. పూర్వం మనకి పంచతంత్ర కథల్లో ఉండేది తెలుసుగా మీకు ఆ విషయం. పంచతంత్ర కథలు చాలా గొప్ప కథలు. అందులో ఇద్దరు వర్తకులు ఉన్నారు. ఆ ఇద్దరు వర్తకులు కలిసి డబ్బు సంపాదించారు, ఏదో నానాయాతన పడ్డారు. అందులో వాళ్ళు ఇనుము వ్యాపారం చేశారు. ఒక స్నేహితుడు సముద్రం మీద వ్యాపారానికి వెడుతూ వెడుతూ ఇనుమంతా తన స్నేహితుడి దగ్గర పెట్టి, ఇనుము నీ దగ్గర పెట్టు, నేను సముద్ర వ్యాపారానికి వెడుతున్నాను, వచ్చాక ఇనుము అమ్ముతానన్నాడు. ఈ ఇనుము ఖరీదు ఆ రోజుల్లో 1 కోటి రూపాయలు ఖరీదు చేస్తుంది. 1 కోటి రూపాయల ఖరీదు చేసే ఇనుము మరో స్నేహితుడి ఇంట్లో పెట్టి ఈయన వెళ్ళిపోయాడు. ఓ సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి, వ్యాపారంలో బాగానే సంపాదించాను, ఇప్పుడు ఈ మిగిలిన ఇనుముని నేను పట్టుకుపోతాను, నీ దగ్గర పెట్టిన ఇనుము నాకు ఇమ్మంటే ఇమ్మెత్తనమా, ఏం చెప్పను, ఎలకలు పడ్డా మా ఇంట్లో, ఆ ఎలకలు మొత్తం ఇనుమంతా తినేసాయి అన్నాడు. ఇనుముని ఎలకలు తినేసేట, ఇంకా చిలకలు తిన్నాయనలేదు. వీడికి ఆశ్చర్యం కలిగింది, ఈ ఇనుముని వీడు శుభ్రంగా మంచి రేటుకు అమ్మేసుకుని కోట్లు పోగేసుకుని ఇనుమంతా ఎలకలు తిన్నాయన్నాడు ఆయన. ఎలకలు ఇనుముని తినడం మొదలెడితే ఈ సృష్టిలో ఎవడన్నా బతుకుతాడంటే ఒకసారి ఆలోచించండి. ఆహా అలాగా అన్నాడు ఈ మిత్రుడు, ఇంకేం మాట్లాడలేదు. మిత్రమా ఏం చేస్తావు, ఎలకలు ఇనుముని తింటే నువ్వేం చేయగలుగుతావు, నువ్వు అదేం పట్టించుకోకలే, దేవుడి దేవుల నాకు సముద్ర వర్తకంలో డబ్బు వచ్చింది, పోతే పోయిందిలే ఇనుము, మన స్నేహం గొప్పది అన్నాడు. అమ్మయ్య నా స్నేహితుడు నమ్మేశాడు అనుకున్నాడు వీడు. యథాప్రకారంగా స్నేహితుడి దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాడు. ఒకరోజున, మిత్రమా
నీ కొడుకును ఒకసారి ఎత్తుకుని అలా తీసుకెడతాను, తీసుకెళ్ళి వాడికి చాక్రెట్లు కొనిపెడతాను అని మిత్రుడు కొడుకుని, ఏది ఇనుముని ఎలకలు తిన్నాయని చెప్పిన మిత్రుడు కొడుకుని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళాక మళ్ళీ తిరిగి రాలేదు. ఒరే నా కొడుకును పట్టుకెళ్ళావు, ఏడ్రా నా కొడుకుని అడిగితే ఏం చెయ్యను విత్రమ, ఆకాశంలోంచి చిన్న గద్దొచ్చింది, ఆ గద్దొచ్చి నీ కొడుకుని ఎత్తుకుపోయింది అన్నాడు. 8 ఏళ్ళున్న నా దొక్కలాంటి కొడుకుని గద్దెత్తుకుపోవడమా, ఎంత మోసం, మనం వెంటనే ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెడదాం అన్నట్ట నడు అన్నాడు ఈయన. రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా మహారాజా, వీడు నా కొడుకుని ఎత్తుకుపోయి గద్దెత్తుకుపోయింది అంటున్నాడండి అన్నాడు. దాంతో రాజుగారు తెల్లబోయి, గద్దె ఏమిటి, 8 ఏళ్ళున్న ఏ 25 కేజీల బరువు నా కొడుకుని ఎత్తుకుపోవడం ఏమిటి అన్నాడు. ఏం చేయనండి, 1000 టన్నుల ఇనుముని ఎలకలు తినగాలేంది, వాడు కొడుకుని గ్రద్దెత్తుకుపోతే తప్పేమిటండి అన్నాడు ఈయన. అనగానే రాజుగారు అసలు విషయం ఏమిటని అడిగితే, నేను సముద్ర వ్యాపారానికి పెడుతూ 1000 టన్నుల ఇనుముని వాడి దగ్గర పెట్టానండి, ఆ ఐరన్ మొత్తం ఎలకలు తినేసేట, ఇప్పుడు వాడు కొడుకుని గద్దెత్తుకుపోయింది అనగానే రాజుగారికి అర్థమయ్యి, ఎరా దిక్కుమాలాడా, ఇనుముని ఎలకలు తిన్నాయా, అందుకే టిట్ ఫర్ టాట్ అన్నాడు ఆయన. పట్టుకొచ్చా ఇనుము రేటు ఇయ్యి, మోసం చేసినందుకు నీకు 7 ఏళ్ల జైలు శిక్ష వేస్తున్నాను అని వాడు కొడుకుని వాడికి అప్పగించన్నాడు ఈయన. కొడుకుని ఈయన అప్పగించాడు, వీడు ఆ డబ్బు అప్పగించాడు, వీడికి 7 ఏళ్ల జైలు శిక్ష వేశారు. ఇప్పుడు పాపం మన వాళ్ళకి అదే రాబోతోంది శిక్ష. ఎలకలు వచ్చి పాపం దేవుడు విగ్రహాలను ఎత్తుకుపోయి తినేసేటి పాపం, ఇంకా నయ్యం మొత్తం ఈ స్తంభం తినేసే ఎలకలు అనలేదు, రేపు పొద్దున మైకి కూడా తినేస్తాయి, మీరు ఎలా ఊరుకుంటే మిమ్మల్ని తినేస్తాయి ఎలాగో, మీరు మనకి చేవలేదు కదా, దేవుడు విగ్రహాలేగా మనకెందుకు అనుకుంటారు, అన్నిటికీ సెక్యూరిటీ వాటిపైగా. భగవంతుడు దీనికి తగినట్టుగా వెయ్యడానికి శిక్ష సిద్ధంగా ఉన్నాడు, మనం ఏం కంగారు పడక్కర్లా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి, ఎప్పటికైనా దానము చెయ్యటం వల్ల మాత్రమే ఈ మోసములు చెయ్యటం వల్ల సంపాదించిన ధనము వల్ల వచ్చిన పాపం తొలగుతుంది. దానాత్ ధనకృతం నశ్యేత్ నాణ్యథా కల్పకోటిభి, ఇతరులను మోసము చేసి సంపాదించి ఆ సంపాదనతో బతికే పాపాత్ముల యొక్క పాపం తొలగాలంటే మళ్ళీ దానం చేయవలసింది. ధనం దానం చేస్తేనే మోసముల వల్ల వచ్చిన పాపాలు పోతాయి, లేకపోతే ఎన్ని కల్పములు గడిచినా ఆ పాపం పొమ్మన్నా పోదు. క్వచిత్ పాపేన పుణ్యం చ వృద్ధి పూర్వేణ నశ్యతి, ఎప్పుడైనా మహాపాపం చేస్తే మళ్ళీ పుణ్యం పెంచుకుంటేనే ఆ పాపం నశిస్తుంది. పాపం తొలగాలంటే అది పుణ్యం వల్లే పోవాలి. పుణ్యం ఇందాక చెప్పినట్టుగా దానముల వల్ల, పురాణ శ్రవణము వల్ల, ధ్యానం వల్ల, ప్రదక్షిణల వల్ల, జపం వల్ల, ఉపవాసాదుల వల్ల తొలగుతుంది. ఇన్ని మార్గములు చెప్పారు, వీటితో క్రమక్రమంగా మన పాపాలు తొలగించుకోవాలి, పుణ్యాన్ని ఆర్జించాలి. నేను మహాపాపం ఏదో చేసుంటాను, అందుకే జోదమాడి ఆస్తి కోల్పోయి చివరికి దిక్కుమాల అడవిలో చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాను. ఇప్పుడు ఈ సమయంలో పశ్చాత్తాపడ్డమే కాకుండా ఇందులోంచి బయటపడాలి. దీనికి ఒకటే మిగిలింది, నేను చేసిన మానసిక పాపాలు పోవడానికి మా గురువుగారు ఇచ్చిన స్తోత్రం చేసుకుంటాను అని భక్తితో అతనికి గురువు ఇచ్చినటువంటి ఒకనొక స్తోత్రం ఉంది, శివస్తోత్రం. ఆ స్తోత్రాన్ని చేశాడు. శివుడి సంబంధించిన ఒక గొప్ప మంత్రం, ఓం సిం శితికంఠాయ నమః, ఈ మంత్రాన్ని వాళ్ళ గురువుగారు చిన్నప్పుడు ఇచ్చారు. ఆ మహామంత్రాన్ని చీకట్లో మర్రి చెట్టు కింద కూర్చుని 10 నిమిషాలు జపం చేశాడంతే. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనది కొదువు కాదు అని వేమన చిన్న పద్యంలో చెప్పాడు. మనకి మనశ్శుద్ధి ఉండి 5 నిమిషములు భగవంతుణ్ణి ధ్యానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. మనశ్శుద్ధి లేనప్పుడు గంటలు జపం చేసినా ఉపయోగం లేదు. గంటలు జపమాలి ఇలా పుచ్చుకుని అని పక్క వాళ్ళకేసి చూసుకుంటూ, కళ్ళజోడులను చిరా చూసుకుంటూ, కాసేపట్లో ఎవరికి ఏ ప్రసాదం వస్తుందో చూసుకుని, అందరి గురించి మనమే పట్టించుకుంటూ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ అని జపం చేస్తే కొంగ జపమా దొంగ జపమా, దానివల్ల ఏం లాభం అండి. ఎక్కువ మంది అలాగే జపాలు చేస్తుంటారు గుళ్ళలో కూర్చుని, గుళ్ళో కూర్చుని దేవుడు ఈ జపం తప్ప అన్నీ గుర్తుంటాయన్నమాట. దిక్కుమాల కళ్ళజోడు ఒకటి మళ్ళీ గుడ్లగోవాలి ఎలా చూసి, అంటే ఏంటి వాళ్ళకి జపం కంటే గురువుగారి చేతిలో పక్కవాడు ఎంత దక్షిణ పెట్టాడు, ఇవాళ పీఠంలో పులిహార నైవేద్యమా, దధ్యోదన నైవేద్యమా, లేక శనగలు నివేదించారా, ఇందులో మనకెంత పక్కవాడికి ఎంత, మళ్ళీ ఇడ్లీ ఎంత, చట్నీ ఎంత, ఈ దృష్టి తప్ప మరేముండదండి, అదేం కర్మము,
హాయిగా గుళ్ళో కూర్చున్నప్పుడు ప్రపంచం మరిచిపోయి ఎదురుగుండా ఉన్న అమ్మనే చూస్తూ జపం చేస్తే అప్పుడు ఆ జపం వల్ల ఫలితం ఉంటుంది. ఏకాగ్ర చిత్తుడై సమాహిత చిత్తుడై జపం చెయ్యాలి, కానీ అన్నీ మనకే కనపడుతూ ఉంటే ఇక అది జపమేమిటి? ఈరోజు నుంచి మీరు గుళ్ళో కూర్చుని జపం చేసేటప్పుడు ప్రపంచం మర్చిపోండి. ఆ లోపల నమ్మ మీ గురువు గురువిచ్చిన మంత్రం ఇది తప్ప మరేం కనపడకూడదు. కావాలంటే కళ్ళదోడు తీసి పక్కన పారేయండి అంతే. హాయిగా అలా పక్కన పెట్టేసి అలా కళ్ళు మూసుకుని జపం చేయండి, భక్తితో చేయండి. మళ్ళీ ఇతరుల కోసం కళ్ళు మూసుకుని నటించకండి. ఇతరుల కోసం కళ్ళు మూసుకుంటూ అని చూడకండి. మళ్ళీ పక్కవాడు మన జపాన్ని మెచ్చుకున్నాడా లేదా, ఇదో సమస్య అయిపోతుంది నాకు ఈ మధ్యన. ఎందుకంటే జపం చేస్తున్న కొంతమంది, గురువుగారు నా జపాన్ని చూసారా, నేను నిజంగా నిష్ఠగా చేస్తున్నానా, నా గురించి చెప్పండి అని జపం మొదలెడతారు. అంటే వాడిని నేను మెచ్చుకోవడం కోసం జపం అన్నమాట అది. వాళ్ళు జపం చేస్తుంటే నేను అబ్జర్వ్ చేయాలన్నమాట. అబ్బా ఏమి జపం చేశారండి విశాలాక్షి గారిని మెచ్చుకుంటే వాడికి ఆనందం, నేను మెచ్చుకోకపోతే వాడికి ఎంతో బాధ వస్తుంది అనమాట. అంటే ఆవిడ మంచి ఆవిడ కాబట్టి ఆవిడ గురించి చెప్పాను, ఆవిడేమనుకోరు కనుక. ఎక్కువ మంది లక్షణం ఇలాగే ఉంటుంది కదా, వీరి జపమును గురువు గారు అబ్జర్వ్ చేయవలను, అబ్జర్వ్ చేసి జపనిష్టాగరిష్ఠురాలు అని ఒక బిరుదు ఇస్తే ఆనందం అన్నమాట. జపము చేయట్లో ఈవిడ నెంబర్ వన్, ఈవిడ నెంబర్ టూ అని ర్యాంకులు ఇస్తే ఆ ర్యాంకులు పుచ్చుకొని ఆనందంగా ఇంటికి కడతారు. ర్యాంకు కోసమా మనం జపం చేసేది? ఫ్రాంక్గా చేయాలా? ఫ్రాంక్గా చెప్పాలంటే ర్యాంకు కోసం కాదు, ఈ గురువులు ఇచ్చే ర్యాంకులు లేకపోతే మనుషులు ఇచ్చే ర్యాంకులు మనకెందుకు, ఇవ్వవలసిన వాడు ఇవ్వాలి ర్యాంకు, వాడు మెచ్చుకోవాలి, వాడి మీద మన మనస్సు లగ్నం అవ్వాలి. దానికి సమాహిత చిత్తము, ఏకాగ్ర చిత్తము అని పేరు అన్నమాట. అలా జపము చేస్తేనే ఫలితం వస్తుంది. కాబట్టి ఇంకన్నీ మర్చిపోవాలి, కేవలం ఒక్క నిమిషం చేసినా చాలా అలాంటి జపం. శ్రీ దర్శనుడు అలా చేశాడు, వెంటనే ఈశ్వర కటాక్షం లభించింది ఆయనకి. ఈయన ఎప్పుడో ఏ జన్మలో ఏం చేశాడో ఆ పాపం అంతా చివరి రోజు దాకా తెలియదు కదా. ఈయన ఫ్లాష్ బ్యాక్ అంటే ఇప్పటివరకు మనకి ఇంకా తెలియలేదు. ఆయన అగ్నిగుండం దగ్గర దొరికాడని చెప్పుకున్నామునా, ఆయన తులసి కోటకి దగ్గరలో ఉన్న ఒక యజ్ఞ వాటిక దగ్గర తల్లిదండ్రులకు దొరికాడు. కాబట్టి ఈయన ఎవరో అయి ఉంటాడు, ఒక ఆయన అయోనిజుడు అయి ఉంటాడు కదా, ఆయన చరిత్ర ఏమిటో తెలియదు కదా. అయినా ఇప్పుడు ఎందుకు ఇక్కడ కష్టం పొందాడంటే ఆయనకి పాత కష్టం ఏదో ఉంది. ఆ కష్టం ఇప్పుడు ఈ శివుణ్ణి భక్తితో మర్రి చెట్టు కింద అడవిలో చేపించడం వల్ల కొంత తొలగింది. క్రమంగా 6, 7, 8 అవుతోంది. ఆ సమయంలో అమావాస్య వెళ్ళిన మరునాడు శుక్లపక్ష ప్రతిపత్తి నాడు ఆకాశంలో ఇంకా చంద్రుడు లేకపోవటం వల్ల కటిక చీకటే ఉంది. ఆ ప్రాంతం అంతా భయంకర ఘోరారణ్యం అది. కాటుక పట్టుకొచ్చి బ్రహ్మదేవుడు ఆకాశమంతా నింపాడా అన్నట్టుగా ఉందిట. నల్లని కాటుక ఆకాశమంతా వ్యాపించినట్టుంది ఆ వాతావరణం. ఆ చీకట్లో పద్మినికైతే వణుకే వస్తుంది. పరమసుందరి సుకుమారి ఆవిడ భయపడుతోంది. ముఖరుడు కొంత భయం, కొంత పక్కన మిత్రుడు ఉన్నాడనే ధైర్యంతో ఉన్నాడు. ఇంతలో దూరంగా ఒక చిన్న కొండ కనపడింది. ఇంచుమించుగా ఒక 60 మైళ్ళు దూరంలో ఉందన్నమాట ఆ కొండ. ఆ కొండ మీద హఠాత్తుగా దివిటీలు వెలిగాయి, కాంతి కనపడింది. అక్కడ ఎవరో ఉన్నారేమో, దివిటీలు వెలిగించారేమో అనిపించింది శ్రీదర్శనుడికి. మిత్రమా ముఖరక, నువ్విక్కడే ఉండు, నీ చెల్లెల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. అక్కడ ఎవరో కొండ మీద కనపడుతున్నారు, బహుశా వాళ్ళు ఏదో వంట చేసుకుంటున్నట్టున్నారు, విందు భోజనాలు ఏవో ఏర్పాటు చేసుకుంటున్నారు. నేను అక్కడికి వెళ్ళి మనకు ఆహారం తెస్తాను, అన్నం తిన్నాక అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందామని. కానీ ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్త. అక్కడే దొంగలు ఉన్నారో ఏమిటో, నీకు సాహసం ఎక్కువ, దుస్సాహసం చెయ్యకనగా. నేనేం అతి సాహసం చెయ్యను, సమయ సందర్భాలు చూసుకుని లోపలికి వెడతాను అన్నాడు ఆయన. ఓం నమ శివాయ అనుకున్నాడు ఆయన. శివభక్తుడికి భయం ఏమిటండి? ఈశ్వరుణ్ణి భక్తితో తలుచుకుంటే మృత్యుంజయుడి దయ ఉన్నవాడికి మృత్యువు మృత్యువు అవుతుంది కనుకే హాయిగా వెళ్ళిపోయాడు ఆయన. చెక్క చెక్క నడుచుకుంటూ కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండ మీద పెద్ద భవనం కనపడింది. ఎంతో పూర్వం ఆ కొండ మీద బిల్డింగ్ లేదు, కానీ ఇప్పుడు భవనం కనపడుతోంది. వెలుతురులో మేము ఇక్కడికి వచ్చాం, అప్పుడు కొండ మీద ఏ భవనమూ కనపడలేదు, ఇప్పుడు చీకట్లో కనపడుతోంది. బహుశా మేము ఆకలికి మాడిపోవటం వల్ల, కళ్ళు తిరుగుతూ ఉండడం వల్ల ఈ భవనం చూడలేకపోయామేమో, ఇప్పుడు చీకట్లో దీపములు ఉండడం వల్ల ఈ భవనం కనబడిందేమో అనుకున్నాడు ఆయన. అనుకుని ఆ భవనం దగ్గరికి అడుగుపెట్టి మెల్లిగా లోపలికి తొంగి చూశాడు. ఏమో లోపల దొంగలు ఉండొచ్చు, మాంత్రికులు ఉండొచ్చు, ఎక్కువ మంది ఉండి మీద పడితే ఒక్కడు ఏం చేయగలడు, అందుకే జాగ్రత్తగా చూశాడు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనపడింది. అక్కడ ఒక బల్ల, అది రత్నములతో చేయబడిన బల్ల. ఇప్పుడు మనం టేబుల్ మిల్స్ చేయడానికి టేబుల్ వాడతామే అలాంటి టేబుల్ అనమాట, అది రత్నాల బల్ల. ఆ బల్ల దగ్గర ఒక కుర్చీ, ఆ కుర్చీ మీద కూర్చుని ఒక యక్షదేవత యక్షిణి కనపడింది. ఆవిడ యక్షిణిని ఎలా తెలుస్తుంది? మనకి రెప్పపాటు ఉంటుంది, ఇలా చిటికి మటి కంటి మీద రెప్పేస్తాం, కానీ వాళ్ళకి అక్కడ రెప్ప లేదు, అలా రెప్ప ఆర్చకుండా చూస్తోంది, కాబట్టి ఆవిడెవరో యక్షిణి అని అర్థమైంది. మళ్ళీ ఆవిడ యక్షిణియే, దేవత కాదు, గంధర్వ స్త్రీ కాదని ఎలా కనిపెట్టాడు? యక్షిణుల యొక్క శరీర ఆకృతి వాళ్ళ గురించి పురాణాల్లో చదివాడు ఆయన, బాగా చదువుకున్నవాడు ఆయన. యక్షిణులకు జుట్టు పైకి నిటారుగా నిలబడి ఉంటుంది, తల చుట్టూత రత్నములతో తయారు చేసిన ఒక మాల ధరిస్తారు వాళ్ళు, వాళ్ళ మెడలో ఉన్న గొలుసులు వాళ్ళు కట్టుకునే తీరు, దీని గురించి పురాణాల్లో విన్నాడు. కాబట్టి నేను పురాణములలో చిన్నప్పుడు గురువుల ద్వారా విన్న వర్ణనను బట్టి ఈవిడ ఒక యక్షకాంత అనుకున్నాడు. ఆవిడ చుట్టూత కొంతమంది యక్షిణీ స్త్రీలు, దాంతోపాటు కొంతమంది యక్షులు కూడా ఉన్నారు. వాళ్ళు నాయకురాలా నాయకురాలా అని ఆవిడ పొగుడుతున్నారు, జయహో నాయిక ఏలిక అని పొగుడుతున్నారు. ఆవిడ పొగడ్తలు సేకరించింది. ఇంతలో ఈ యక్షులంతా రకరకాల పిండి వంటలతో భోజనం ఏర్పాటు చేశారు. అద్భుతమైన విందది, యక్షుల యొక్క విందది. మనం తినే ఆహార పదార్థాలు ఏవి వాటికి సాటిరావు. రకరకాల ద్రాక్ష పానకాలు, దద్యోజనాలు, కట్టు పొంగళ్ళు, ఇంకా చక్కెర పొంగళ్ళు, గారెలు, బూరెలు, ఒకటేమిటి అనేక ఆహార పదార్థాలు పట్టుకొచ్చారు, ఆవిడ దగ్గర పెట్టారు. ముందు నువ్వు నివేదన సేకరిస్తే అప్పుడు నీకు నైవేద్యం పెట్టగా మిగిలిన పదార్థం మేము ప్రసాదంగా తింటామన్నారు వాళ్ళు. అమ్మయ్య, వీళ్ళంతా యక్షస్త్రీలే, మగవాళ్ళు యక్షులే, నాకేం ప్రమాదం ఉండదనుకుని వీడు శరణు శరణు మాతా అంటూ వచ్చి ఆవిడకి సాష్టాంగపడ్డాడు. ఆవిడ యగాదిగా చూసింది, ఇంకా ఆవిడ నైవేద్యం తినలేదు, ఇంతలో వీడు వచ్చి శరణు మాత అన్నాడు. ఆవిడ తెల్లబోయి కస్త్వం అన్నది, ఎవడవరా నువ్వు అన్నది. అప్పుడు నేను ఎవడో ఒక కశ్చిత్ మానవోహం, ఒకనొక మానవుణ్ణి అని తన కథంతా చెప్పి, జోదమాడాను, ఓడిపోయాను, నానయాత్ర పడ్డాను, నా స్నేహితుడు స్నేహితుడి చెల్లెలు వచ్చాం అని అంత కథ చెప్పి, ఆకలికి మాడిపోతున్నావమ్మా, నిన్నటి నుంచి తిండి లేదు, అంతఃపురం మాకు లేదు, పాప అమ్మాయికి కూడా నిన్నటి నుంచి తిండి లేదు, 24 అవర్స్ దాటిపోయింది, ఇక్కడ ప్లెంటీగా ఆహారం కనపడింది, మేము 24 అవర్స్గా తిండి లేక మాడిపోతున్నాం, ఇంత అన్నం పెట్టి రక్షించు తల్లి అనగానే ఆవిడ తెల్లబోయి, మేము భయంకర యక్షస్త్రీలం, నేను అందులో కామిని అనే ఒక యక్షిణిని, ఈ అడవిలో ఎవరైనా అడుగు పెడితే వాళ్ళని విరుచుకు తినేస్తాం, మేము నరమాంస భక్షణ చేసే యక్షస్త్రీలం, ఒరే నీ అదృష్టం బాగుంది, ఈ ఒక్కరోజు మేము జీవహింస మాని విందు భోజనం తింటాం, ఈరోజు మేము కడుపు నిండా తిని శివపార్వతుల్ని తలుచుకొని నృత్యం చేస్తాం, నీ అదృష్టం బాగుండి రావడంతో నాకు సాష్టాంగపడ్డావు, ఇదే నువ్వు నాకు కాకుండా ఇక్కడున్న యక్షులకి కనబడి ఉంటే నీ అంతం చూసేవారు, వీళ్ళు అపార శక్తి కలిగిన వాళ్ళు, దీన్ని బట్టి నువ్వు కారణజన్ముడు అని అర్థమయ్యింది, నీవెవరో ఇప్పుడిప్పుడు నాకు తెలుస్తున్నది, నువ్వు సామాన్యుడివి కాదు, నీ అదృష్టం బాగుండి ఇక్కడికి వచ్చావు అని, ఎవరక్కడ అనగానే ఒక యక్షుడు వచ్చి ఇలా చేతులు కట్టుకున్నాడు, ఇతడు శివభక్తుడు, కారణజన్ముడు, వీడిని భుజం మీద ఎక్కించుకొని హుటాహుటిన వీడి మిత్రులున్న చోటకి వెళ్ళు, ఇక్కడున్న ఆహార పదార్థాలన్నీ గిన్నెల్లో వేసి తీసుకెళ్ళి వాడికి కడుపు నిండా పెట్టు, వాళ్ళు తిన్నాక వాళ్ళని ఈ అడవి దాటించి ఒకనొక గ్రామంలో వదిలిపెట్టి ఆ తర్వాత తిరిగి నా దగ్గరికి రా అనగానే చిత్తం తల్లి అన్నాడు అని రకరకాల ఆహార పదార్థాలన్నీ పాత్రల్లో క్యారేజీల్లో సర్దాడు. ఆ క్యారేజీ ఓ చేత్తో పట్టుకున్నాడు, శ్రీదర్శి నుండి భుజం ఎక్కించుకున్నాడు, రివ్వమని అక్కడి నుంచి ఎగిరి నిమేష మాత్రంలో ఈ ముఖరకుడు పద్మిని ఉన్న చెట్టు దగ్గరకు వచ్చేశాడు. ఈశ్వరానుగ్రహం అంటే అది. అందుకని కష్టకాలంలో ఏం చేయాలి, మానవుణ్ణి కాదు ప్రార్థించటం, కష్టకాలంలో పరమాత్ముణ్ణి గట్టిగా భక్తితో పట్టుకోవాలి. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే సమస్తం లభిస్తాయి. అందుకనే మహాత్ములు ఏం చేస్తారు, కోరేదేదో ఈశ్వరుణ్ణి కోరాలనుకుంటారు. కబీర్దాసు, సాయి యతనాదీజియే జామే కుటుంబ సమాయి మైభీభూకా నారహు సాధు నభూకాజాయి అన్నాడు ఆయన. ఓ ఈశ్వర, నాకెంత ప్రసాదించు. సాయి అనే శబ్దము హిందీ పదం, దానికి శివుడు అని అర్థం, ఈశ్వరుడు అని అర్థం అన్నమాట.
సాయి యతనాదీజియే, ఓ ఈశ్వర నాకు ఎంత ప్రసాదించు, ఎంత జామే కుటుంబ సమాయ్, నువ్విచ్చే డబ్బుతో నా కుటుంబం హాయిగా జీవించాలి, నా కుటుంబం ఆకలి దప్పికలకు అల్లాడిపోకుండా కడుపు నిండా తిని సుఖంగా జీవించేటట్లుగా అనుగ్రహించు. అదొకటే కదట, మైభీభూఖానారహం, నేను ఆకలితో ఉండకూడదు. సాధునభూకాజాయ్, మా ఇంటికి వచ్చే సాధువులు కూడా ఆకలితో వెళ్ళకూడదు. కబీర్దాస్ సార్ చమత్కారండో, ఓ ఈశ్వర నాకు ఇంత డబ్బు ఇ, ఎంత డబ్బు ఇవ్వాలి, నేను నా కుటుంబం సుఖంగా బతకాలి, వేళకింత తినాలి, పొద్దుటే ఇడ్లీలు ఉప్మాలు సేమ్యా పాయసాలు చట్నీలు ఇవన్నీ పడాలి, కాఫీలు ఎలాగో పొద్దున్నే లేవగానే పడాలి, అది లేకపోతే అసలు ఉండలేము. ఇవన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం కూడా మళ్ళీ భోజనం, భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ టీలు ఏవో స్నాక్స్ అనే పేరుతో స్నాక్స్, దిక్మాలు నూడిల్స్ తింటారుగా మధ్యాహ్నం సాయంత్రం, అవన్నీ స్నాక్స్ అనమాట, అవి తినాలి, మళ్ళీ టీలు కాఫీలు పడాలి, రాత్రికి ఎలాగో ఇడ్లీయో టిఫినో భోజనమో పడాలి, మళ్ళీ పడుకునే ముందు వీలుంటే ఓ ఛాయో కాఫీయో డ్రింకో పడాలి, ఇలా నిరంతరం వెళ్ళాలి. ఇంటికి వచ్చే వాళ్ళందరికీ భోజనం పెట్టాలి, పైగా ఎంతమందికి భోజనం పెట్టాలట, ఒకే అరుగు మీద ఒకే వరుసలో 10,000 మందికి రోజు అన్నం పెట్టే అంత సంపద కంటే ఎక్కువ సంపద వద్దన్నాడు ఆయన. ఇది మంచి కోరికే, 10,000 మందికి ఒక్క పంక్తిలో అన్నం పెట్టాలట, ఒకే లైన్లో 10,000 మంది కూర్చోవాలంటే ఇల్లు ఎంత ఉండాలండి, ఎంత ఇల్లుండి ఎంత అరుగు ఉంటే సింగిల్ సిట్టింగ్లో 10,000 మంది కూర్చుంటారు, అంటే మొత్తం ఏలూరు ఇక్కడ మొదలుపెట్టి మా ఇంజనీరింగ్ కాలేజ్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ దాకా ఉన్నంత బిల్డింగ్ ఉంటే ఒక్క అరుగులో కూర్చోగలుగుతారు 10,000 మంది, అవునా, అంత బిల్డింగ్ కావాలన్నమాట కోరకుండా కోరాడు. ఇంతమందిని ఒక వరుసలో కూర్చోబెట్టడానికి ఎన్ని టేబుల్స్ కావాలి, ఎన్ని కుర్చీలు కావాలి, ఇంతమందికి భోజనం పెట్టాలంటే ఎంతమంది వంటవాళ్ళు కావాలి, ఎంతమంది వడ్డించేవాళ్ళు కావాలి, ఈయనకి ఎంత క్యాష్ కావాలి, ఎంత డాష్ కావాలి, అంటే నేను మహారాజా పదవి పొందాలని కోరుకోకుండా కోరాడు ఆయన. అలా మంచి కోరికలు కోరండి, అలా కోరితే శివుడు ఇస్తాడు, 10 మందికి అన్నం పెట్టడం కోసం కాబట్టి. నా చుట్టుపక్కల వాళ్ళ కొంపలన్నీ కూలిపోవాలి, మొత్తం అంతా నాకే వచ్చేయాలి, నేను ఒక్కడనే తినాలి, మిగతా వాళ్ళు తినకూడదు, వాళ్ళంతా శ్మశానానికి పోవాలని కోరుకుంటే నువ్వు శ్మశానానికి పోతావు. మంచి కోరిక కోరడం లాభం. భగవంతుణ్ణి భక్తితో అలా ప్రార్థిస్తే అందులో మంచి ఉంటే తప్పక తీరుస్తాడు ఆయన. కాబట్టి ఎంత కష్టం వచ్చినా ముందు పట్టుకోవలసింది ఈశ్వరుణ్ణి. అందున భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కోరికలు తీరుస్తాడు, కానీ శివరూపంలో ఇంకా తొందరగా అనుగ్రహిస్తాడు, అందుకే భక్త సులభుడు అన్నారు ఆయన్ని. చాలామందికి తెలియక భోళాశంకరుడు అనే శబ్దం ఏ శబ్దమో తెలియట్లేదు వాళ్ళకి. భోళా అనేది హిందీ పదం, హిందీలో భోళా అంటే అమాయకుడు మాయలేనివాడు అని అర్థం అన్నమాట. అందుకని ఈ భోళా అనేది హిందీ నుంచి వచ్చినటువంటి పదం. ఆయనకి కపటం తెలియదు, ఎవడైనా ప్రార్థిస్తే తర్వాత చూద్దాంలే పరీక్షిద్దాంలే అనిపించదట, టక్కున వచ్చి అడిగావా ఇచ్చేస్తున్నానంటాడు ఆయన. భస్మాసురుడికి కూడా వరం ఇచ్చినవాడు ఆయన, పరమ దుర్మార్గుడు భస్మాసురుడు, వాడి అసలు పేరు వృకాసురుడు, భాగవతంలో 11వ స్కంధంలో ఉంటుంది. మయుడి కొడుకైన వృకాసురుడు అనేవాడు ఇతరుల నెత్తి మీద చెయ్యి పెట్టి పెట్టగానే వాడు భస్మం అయిపోవాలి, ఆ కోరిక ప్రసాదించన్నాడు, అప్పటి నుంచి వాడికి భస్మాసురుడు అని పేరు వచ్చింది. చివరికి ఏమైంది, వాడి నెత్తి మీద వాడే చెయ్యట్టుకుని వాడే బూడిదైపోయాడు. అటువంటి వాడికి కూడా వరం ఇచ్చేస్తాడు శివుడు, పాపం నాలాగే అమాయకుడు, నేను అంతే అడిగితే చాలు లేదనకుండా ఇచ్చేస్తూ ఉంటాను, దానివల్లే నన్ను లోకు కట్టేస్తున్నారు కొందరు, అయినా పర్వాలేదులేండి, శివుడు లాంటి వాడిని మరి ఏం చేస్తాం, నాతోటే యాత్రకు వస్తారు, నా వెనకాతలు తాటాకులు కడతారు, ఇంకేం చెప్పను. అటువంటి వాళ్ళు అత్యంత ప్రమాదకారులని తెలిసినా అనుగ్రహించడం అనేది ఈశ్వర లక్షణం కనుక అలా అనుగ్రహిస్తూనే ఉండాలి వాళ్ళని. అలాంటి ఈశ్వరుడికి కల్లాకపటం తెలియదు గనక క్షిప్రప్రసాది గనక ఆయన పట్టుకోవాలి. అమ్మవారి నామాల్లో ఒక నామం ఏమున్నది, క్షిప్రప్రసాదిని, వెంటనే అనుగ్రహించున్నది. 2 సార్లు అలా దండం పెట్టి అమ్మా నీకు నమస్కరిస్తున్నాను, నాకు పెళ్ళయ్యేలా చెయ్యి అంటే పెళ్ళయిపోయేలా చేస్తుంది, నాకు గృహం ప్రసాదించు అంటే గృహం ప్రసాదిస్తుంది. ఆ అమ్మవారి లక్షణమే అమ్మవారి భర్త అయిన ఈశ్వరుడికి పరమేశ్వరుడికి ఉన్నది. అందుకని పరమేశ్వర భక్తులకి అసాధ్యం లేదు. పరమేశ్వరుణ్ణి పట్టుకున్న శ్రీదర్శనుడు యక్షుడి భుజం ఎక్కి ఆహార పదార్థాలతో పాటు స్నేహితుల దగ్గరకు వచ్చాడు. అప్పటికే పాపం పద్మిని కింద పడిపోయి అన్నమో ఆకలో అంటుంది, పాపం నడవలేక కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, పక్కనే ఉన్నటువంటి ముఖరకుడి పరిస్థితి అలాగే ఉంది,
ఆ సమయంలో యక్షుణ్ణి చూడగానే వాళ్ళు ఆశ్చర్యపోయి లేచి కూర్చున్నారు. జరిగింది చెప్పాడు శ్రీదర్శనుడు. ఈ యక్షుడు ఇచ్చిన ఆహారాన్ని ముగ్గురు శుభ్రంగా తిన్నారు. యక్షుడు కేవలం ఆహారం తేవడమే కదట, బంగారపు కంచాలు పెట్టి వాళ్ళకి, బంగారపు కంచాలు, మళ్ళీ ప్లాస్టిక్ కంచాలు కాదు, ప్లాస్టిక్ విస్తరాకులు కాదు, కంచాలు పెట్టి వాటిలో ఇవన్నీ వడ్డన చేశాడు. ఆహాహాహా, ఏనాడు కనీ విని ఎరగిన అద్భుతమైన కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, అన్ని పప్పులు ఉన్నాయి అక్కడ. సాంబారు ఉంది, అప్పడాలున్నాయి, వడియాలున్నాయి, రకరకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి. ఒక పచ్చడి కాదు, ఎన్ని పచ్చళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. మంచి మంచి పిండి వంటలు, వాటితో కూడిన భోజనం శుభ్రంగా ఇక్కడ దాకా తిన్నారు వాళ్ళు. సాధారణంగా భోజనం ఎక్కువ చేస్తే రాత్రిపూట వాంతులయ్యి ఈ మధ్యన షోడాలు తగాల్సి వస్తుంది. కానీ ఈ పదార్థాలు యక్షులు పెట్టిన పదార్థం, అందుకని యక్షులు పెట్టిన పదార్థాలు వికారం తెప్పవు, కడుపు తెప్పదు, తినే కొద్దీ తినాలనిపిస్తుందిట, ఆరోగ్యం పెరుగుతుంది, గ్యాస్ ట్రబుల్ రాదు. అందుకని యక్షులు భోజనం పెడితే వెళదామండి ఎప్పుడైనా మనం. యక్షుల యొక్క పర్వతాలు ఇప్పటికి కూడా నర్మదా నదీ తీరంలో ఉన్నాయి, కాకపోతే మన అదృష్టం ఉంటే దొరుకుతాయి అవి. దేవతా భోజనం కదా, దేవభోజనం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, తినే కొద్ది ఉత్సాహం పెరుగుతుంది. అందుకని అమరాన్నము తినాలన్నారు. శుభ్రంగా తిని ఆనందంతో పొంగిపోయారు. వాళ్ళకి ఎక్కడ లేని శక్తి వచ్చింది, ఆకలి తీరింది, శరీర కాంతి పెరిగింది. అప్పుడు వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని చెట్టు కింద పడుకుంటే యక్షుడు అన్నాడు, ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం అంత మంచిది కాదు, ఏ యక్షుల కంటపడినా రేపటి నుంచి మీకు ప్రమాదం, పైగా ఇది క్రూర మృగాలకి నిలయం, భయంకర శక్తులు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. మా యక్షిణీ దేవత మిమ్మల్ని తక్షణం నా భుజం మీద నిక్షేపించుకుని ఈ అడవి దాటించమన్నది, మిమ్మల్ని ఏదన్నా ఊళ్ళో చేరుస్తాను, నా దారిని వెళ్ళిపోతానడగానే అలాగే అన్నారు వాళ్ళు. ఒకవేపు ఒకణ్ణి, మరొక భుజం మీద మరొకణ్ణి, చేతుల్లో పద్మినిని ఎత్తుకుని మహావేగంగా నిమేష మాత్రంలో అడవి దాటి ఆ అడవి అవతలున్న ఒక గ్రామంలో వీళ్ళని దింపేసి వెళ్ళిపోయాడు ఆ యక్షుడు. ఆ యక్షుడికి నమస్కారం చేసుకున్నారు, వాడు వెళ్ళిపోయాడు. ఇది ఈశ్వర అనుగ్రహం అంటే. ఆ వీళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతం ఒక విచిత్ర ప్రాంతం. తెల్లవారేసరికల్లా వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఈ ఊళ్ళో ఏమైనా సత్రాలు ఉన్నాయేమో, ఎక్కడైనా రూములు దొరుకుతాయేమో అనుకుంటూ ఉంటే అక్కడ పెద్ద సత్రం కనపడింది. ఆ సత్రం ముందు ఏమనుందో తెలుసా, ఒక బోర్డు, ఇక్కడ జోదగాళ్ళకి మాత్రమే ప్రవేశం ఉన్నది అని ఉన్నది. వీళ్ళిద్దరూ బుర్రగొక్కున్నారు. ఎక్కడైనా ఏదో బ్రాహ్మణ సత్రమనో ఇంకో సత్రమనో ఇలాంటి పేర్లు ఉంటాయి, లేదా ఎవరైనా పూజలు చేస్తే సత్రంలో రూములు ఇస్తారు, మంచివాళ్ళకు రూములు ఇస్తారని విన్నాం, కానీ మన జోదగాళ్ళకు కూడా విలువుంద్రోయ్ అన్నాడు పాపం ముఖరకుడు. మనకు కూడా సత్రం కట్టారు ఎవరో పుణ్యాత్ములు అనుకున్నారు. అనుకుని ఆ సత్రం దగ్గరికి వెళ్ళారు. సత్రం దగ్గర ఒక మేనేజర్ గారు రాసుకుంటాడు చెట్ట. ఆయన దగ్గరికి వెళ్ళి, నమస్కారం అండి, మా కుటుంబానికి ఒక రూమ్ ఇవ్వండి అనగా ఆయన యగాదిగా చూసి, ఇక్కడ జోదరులకు తప్ప ప్రవేశము లేదు, మీరెప్పుడైనా జోదమాడారా అనగా, అయ్యా మా గురించి మేము చెప్పుకోకూడదు కానీ మా అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరండి, జోదంలో మాకు అద్భుతమైన ర్యాంక్ ఉందండి, వరల్డ్ ర్యాంక్ ఉందండి మాకు. ఈయన మొత్తం ఆస్తి పోగొట్టుకున్నాడండి, నేను చిన్నప్పటి నుంచి జోదమాడి కుటుంబాన్నే వదిలేశానండి, నా పేరు ముఖరక్, ఈయన పేరు శ్రీదర్శన్ అనగానే ఆయన యగాదిగా చూసి, మీ ముఖాలు చూస్తే అలాంటి వాళ్ళలాగే కనపడుతున్నారు, మీ బట్టలు చూస్తే అలాగే కనపడుతున్నాయి, అయినా నేను చేతులు చూస్తే ఎవరు పేకాట్రైడ్లో చెప్పేయగలను, శభాష్, వీళ్ళకి రూమ్ నెంబర్ 1 ఇవ్వండి, ఇప్పుడే ఎవడో రూమ్ నెంబర్ 1 ఖాళీ చేశాడు అన్నారు. 1 రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లోకి వెళ్ళాక అక్కడి నుంచి శుభ్రంగా ఒక 3 రోజుల పాటు భోజనాలు చేశారు. ఈ జోదగాళ్ళకి ఫ్రీగా భోజనాలు పెడుతున్నారట, అప్పుడప్పుడు వస్త్రాలు ఇస్తున్నారు. సరిగ్గా వీళ్ళ రూమ్లోకి చేరి 2-3 రోజుల నుండి భోజనాలు చేసి తేరుకునే సమయానికి ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి, శ్రీదర్శన నీవు చెడిపోతివే, తండ్రి ఇచ్చిన ఆస్తి ఏమయ్యననియే, ఒకడొచ్చి, శ్రీదర్శన నువ్వా, నువ్వు చెడిపోయావా అని వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళలో ఒకడొచ్చి చిన్నప్పుడు వీడితో కలిసి ఆడుకున్నవాడు అనమాట, నువ్వు చెడిపోయావా, తండ్రి ఇచ్చిన ఆస్తి 1000 ఎకరాలు ఏమైందన్నాడు ఒకడు. ఒకడొచ్చి 1000 ఎకరాలు పోతే పోయే ఇంట్లో బంగారం ఏమయ్యిందన్నాడు ఒకడు. మరొకడొచ్చి ఇల్లు ఏమయ్యిందన్నాడు, ఏది ఇంకా తెప్పడం అనమాట. ఒకడొచ్చి అయితే ఎందుకని మన ఫ్రెండ్ మళ్ళీ మన దగ్గరికి వచ్చాడు, మనందరం సర్వనాశనం ఇక్కడికి వచ్చిన వాళ్ళమేగా, ఆహాహా, మిత్రులంతా
ఒక్క రూపాయి లేకుండా ఒకే చోట చేరారు. ఎంత హ్యాపీగా ఉందో అన్నారు. ఇదేంటో తెలియదు కానీ ఓడిపోయిన వాడికి పక్కవాడు కూడా ఓడిపోతే ఆనందం ఉండవు. మీకు రహస్యం చెప్పనా, 2000 సంవత్సరం సరిగ్గా 2000 అనమాట అది. అప్పుడే నేను మహాసహస్రావధానం సంస్కృతం, ఆంధ్రం, హిందీ 3 భాషల్లో చేశాను. అదొక అద్భుతమైన కార్యక్రమం. అప్పుడు మరి వీళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ సత్యనారాయణ మాస్టర్ కూడా పృచ్ఛకుడిగా పాల్గొన్నారు అనుకుంటున్నాను. అప్పుడు ఈ కార్యక్రమం ఎక్కువ భాగం అంతా మా పాదర్తి బాలకృష్ణ గారు, ఇప్పుడు కాశీలో ఉన్నారు కదా, మన యాత్రలు ఎన్నో నిర్వహించారు, ఆయన ఆయన భావమరిది కలిసి వాగ్దేవి సహస్రావధాన సమాఖ్య ఏర్పాటు చేసి 21 రోజులు చేయించారు. మంచి పండగలా జరిగింది. అసలు ఇప్పటికి కూడా తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభంలో చివరిన కంకణం వేయటానికి గుంటూరు నుంచి విశ్వయోగి విశ్వం గారు వచ్చారు. ఆయనేమో కంకణం వేశారు. ఇప్పుడు కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి గారు, ఆయన ప్రసాదరాయ కులపతి గారు అసలు పేరు. ఆయన ఇప్పుడు హిందూ కాలేజీ ప్రిన్సిపల్ అన్నమాట. ప్రసాదరాయ కులపతి గారేమో ఒక పక్కన ఒకరోజు అధ్యక్షులు. మేడసాని మోహన్ గారు తిరుపతి నుంచి వచ్చారు. మాడుగుల నాగపండి శర్మ గారు వచ్చారు. ఆ మధ్యన చచ్చిపోయిన పాపం మహానుభావుడు రాళ్లబండి కవితాప్రసాద్ గారు, ఆయన వచ్చాడు ఒకరోజు. ఎక్కడెక్కడ అవధానులు వచ్చారు. చాలా వైభవంగా జరిగింది నా జీవితంలో మర్చిపోలేని ఘట్టాల్లో త్రిభాషా మహాసహస్రావధానం. వారు వీరు కాదు, సమస్తమైన సాధువులు, పీఠాధిపతులు, మహాత్ములు అందరూ వచ్చారు. సరే, గణపతి సచ్చిదానంద స్వామి గారు ఎలాగో వారు కానుక పంపారు. ఆ అవధానం 2000 సంవత్సరంలో జరిగింది. పాదర్తివారి కళ్యాణ మండపంలో జరిగింది. ఆ అవధానంలో పల్లకీ ఊరేగింపేమో మడుపల్లి మోహన్ గుప్తా గారు స్వయంగా పల్లకీ పట్టుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పటి ఘట్టం మళ్ళీ కళ్ళ ముందు కనపడింది కనుక. అప్పుడు అయిపోయాక జూన్లో ఆదివారం సంచికలో ఈనాడు పత్రిక వస్తుంది కదా, ఒక పుస్తకం ఈనాడు పత్రిక, అందులో నా గురించి అద్భుతంగా ఒక పేజీ అంతా రాశారు. చాలా బాగా రాశారు. అయ్యే అవ్వగానే మేమంతా యాత్రకు వెళ్ళాం. ఎందుకని అంటే నర్మదా అనేది పుష్కరాలు దొరుకుతున్నాయి అప్పుడు. అందుకని నర్మదా పుష్కరాల కోసం 500 మందిని తీసుకుని వెళ్ళాను. అద్భుతమైన ఆర్గనైజేషన్. ఈ 500 మంది కేవలం నర్మదా అనేదే కాకుండా గురువుగారి యొక్క సహస్రావధానం జరిగింది కదా, జరుగుతోంది కదా అని ముందే యాత్ర వేసుకోవడం వల్ల ముందు ఉజ్జయిని, అక్కడి నుంచి ఓంకారంలో నర్మదా పుష్కర స్నానం, అక్కడి నుంచి బయలుదేరి రాజస్థాన్లోని పుష్కర్, అక్కడి నుంచి ద్వారక, ఆ ద్వారక నుంచి అమృతసర్ స్వర్ణ దేవాలయం, ఇవన్నీ చూసి చిట్ట చివర అహ్మదాబాద్ వచ్చి మళ్ళీ అహ్మదాబాద్ నుంచి నవజీవన్ ఎక్స్ప్రెస్లో తిరిగి విజయవాడ వచ్చేవాళ్ళు, వరంగల్ వెళ్ళేవాళ్ళు, హైదరాబాద్ వెళ్ళేవారు ఇలా వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాను. ఈ కథ అంతా ఎదురు చెప్తున్నారు గురువుగారు తెలుసుకోండి. అలా తిరిగి తిరిగి అన్నీ తిరిగి చక్కగా అమృతసర్ వెళ్ళాం. జలియన్ వాలాబాగ్కి వెళ్ళాం. ముందు జలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల్ని 100 మందిని కాల్చి చంపేశారు అన్యాయంగా. ఆ భయంకర ప్రదేశం నుంచి అమృత దేవాలయానికి వెళ్ళాలి. ఇంతలో నా పక్కన ఉన్నవాడు, మన తెలుగువాడు అక్కడికి వస్తే మన తెలుగువాడు ఎవడో వచ్చాడు విడిగా, ఏమంటే అమృత దేవాలయం ఎక్కడుందంటే ఆటో ఎక్కితే ఒక్కొక్కడికి 10 రూపాయలు పుచ్చుకుని దేబెడతాడండి అన్నాడు. అందరం ఆటోలు ఎక్కి వెళ్ళాం. ఆటోవాడు ఇలా తిప్పి తీసుకెళ్ళి 10-10 రూపాయలు పుచ్చుకున్నాడు. ఇంతకీ ఎవడో తెలుసా, ఇదేమో జలియన్ వాలాబాగ్ ఇక్కడే ఉంది అమృత దేవాలయం, ఇక్కడికి ఆటోలో 10 రూపాయలు. మాకు మతిపోయి ఎందుకురా ఈ అక్కడ ఎదురుగుండా ఉందని చెప్పకుండా వీడు ఆటో ఎక్కమన్నాడంటే, ఇంతలో ఆ తెలుగువాడు మళ్ళీ వచ్చి ఈ ఆటోవాడికి నేను 10 రూపాయలు ఇచ్చానండి, నా దగ్గర 10 రూపాయలు కొట్టాడుగా, మీ అందరి దగ్గర కూడా 10 రూపాయలు పోతే కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదన్నాడు మన తెలుగువాడు. అంటే వాడికి 10 రూపాయలు పోయే కనుక అందరికీ 10 రూపాయలు పోవడం కోసం ఆటోలో వెళ్ళమన్నాడు. ఇది నిజంగా జరిగింది యథార్థంగా. మా అందరం ఎక్కాం, అందరికీ క్షవర కళ్యాణం అయ్యింది. అయిన తర్వాత చూస్తే ఆ స్వర్ణ దేవాలయం ఎంతవరకు ఉంది నా మొహం, ఈ గుడి దగ్గర నుంచి అక్కడకు ఈ 2 అడుగులు నడిస్తే వెళ్ళొచ్చు. ఉట్టినే 10 రూపాయలు క్షవరం చేయించాడు. ఆ రోజుల్లో 10 రూపాయలు పైగా ఒక్కొక్కటి దగ్గర 2000 సంవత్సరంలో 21 ఏళ్ల క్రితం. ఎందుకు చెప్తానంటే మనకు పోతే పక్కవాడికి కూడా పోతే ఎంత ఆనందమా. అందుకని ఈ సృష్టిలో చాలామంది ఎవరికైనా నష్టం వస్తే వాడికి నష్టం వచ్చిందనుకోడు, పక్కవాడికి నష్టం వచ్చిందా లేదా, బ్యాంకులో ఎఫ్డీలు వేశారు ఆ మధ్యన, ఒట్టుట్టి బ్యాంకులు వేశారు గుర్తుందా, ఒక కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏదో పిచ్చి బ్యాంకులో, ఆ బ్యాంకు మూసేసిన వెంటనే అందరూ ఒరే నువ్వెంత వేసావురా నువ్వెంత వేసావురా, పక్కవాడు వీడికంటే 10,000 ఎక్కువ వేస్తే అమ్మాయో పర్వాలేదు నాది 5,000 వాడిది 15,000 అని సంకలు కొట్టుకోవడం అనమాట. ఏం మనుషులు అంటే వీడికి పోవడం కంటే పక్కవాడికి పోతే ఆనందం అనమాట. అలాగే మన ఇంట్లో కరెంటు పోతే ఇంట్లో గురించి ఆలోచిస్తాడు, పక్కింట్లోకి వేసి చూస్తాడు, పక్కింట్లో కూడా పోయింది కరెంటు పర్వాలేదు మనందరికీ వచ్చేస్తుంది. నీ ఇల్లు కంటే పక్కిల్లు పోతే బాగా ఆనందం అన్నమాట. నీ చెప్పులతో పాటు పక్కవాడి చెప్పులు కూడా పోవాలి. ఎంత విచిత్ర ప్రాణులు వీళ్ళు. అలాగా ఈ శ్రీదర్శనుడి దగ్గరకు వచ్చిన ఈ ఫ్లాష్ బ్యాక్ ఫ్రెండ్స్ అంతా, నీకు పోయిందా, ఇల్లు పోయిందా, ఆస్తి పోయిందా, మాకు పోయింది, ఏం చేస్తాం, బాధపడకు అన్నాడు ఒకడు. ముఖరక నువ్వా, అసలు నీ వల్లేగా నేను ప్యాకెట్లో దిగా, నా కొంప నువ్వు వల్లే పోయింది, నువ్వు దుంపదిగి ఇక్కడికి వచ్చావా అని ఒకడు. వీళ్ళంతా పలకరిస్తూ ఉంటే వీళ్ళు తలలా పట్టుకున్నారు, ఏం కర్మ వచ్చిందిరే అనుకున్నారట. ఇంతలో ఇప్పుడు ఈ శ్రీదర్శనుడికి అనుమానం వచ్చింది. ఓ రెండు మూడు రోజులు గడిచాక శుభ్రంగా భోజనం చేశాక ఈ పక్క వాళ్ళ దెప్పుడు తట్టుకోలేక వాళ్ళు కనబడకుండా తిరుగుతూ తిరుగుతూ ఒక రోజున ఈ సత్రం మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇది కథకి అసలు మలుపు అన్నమాట. ఈ సత్రం నిర్వహించేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ ప్రపంచంలో భక్తులకి సత్రాలు చూశాం, యజ్ఞములు చేసేవారికి సత్రాలు కడతారు, పౌరాణికుల కోసం సత్రం కడతారు, లేదా కులముల కోసం సత్రం కట్టుకుంటారు, ఎక్కడా లేనిది విచిత్రం, జోదగాళ్ళకి సత్రం ఏమిటండి, దీని వెనక ఏదైనా అంతరార్థం ఉందా, ఫ్లాష్ బ్యాక్ ఉందా అని అడిగితే మంచి ప్రశ్న వేశారు, నేను మీలాంటి వాళ్ళ కోసమే చూస్తున్నాను, అసలు నేనే మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే వచ్చారు, ఇప్పుడు చెబుతున్నాం వినండి.